We are studying through the Bible.
మనము బైబిల్ను అధ్యయనం చేస్తున్నాం.
Not verse by verse, but book by book.
వచనం వెంబడి వచనము కాదు కానీ పుస్తకము తర్వాత పుస్తకమును చేస్తున్నాం.
Because we want to cover our entire study of the Bible in 140 sessions.
ఎందుకంటే 140 అధ్యయనముల్లో మనము బైబిల్ అంతటిని కూడా చూడాలనుకుంటున్నాం.
And now we have reached the book of Joshua.
మనం ఇప్పుడు యెహోషువ గ్రంథం యద్దకు వచ్చాం.
Joshua is the book of Joshua covers a period of about 50 years.
యెహోషువ గ్రంథము 50 సంవత్సరముల కాలములో జరిగిన సంఘటనల గురించి చెప్తుంది.
There's a lot of description of battles here.
యుద్ధములను గురించిన ఎంతో వివరణ ఉంది.
God is a god of war because he is a god of love.
దేవుడు ప్రేమయైన దేవుడు కాబట్టి యుద్ధములు చేసే దేవుడు కూడా.
He's perpetually at war against sin.
ఆయన ఎల్లప్పుడూ కూడా పాపమునకు విరోధంగా పోరాడుతూనే ఉంటాడు.
And those who will lead God's people into sin like the devil.
దేవుని ప్రజలను ఎవరైతే పాపంలోకి నడిపిస్తారో అపవాది వలె వారి మీద
God is against them.
దేవుడు వారికి విరోధంగా ఉంటాడు.
He's against preachers who encourage his people to live in sin.
ప్రజలను పాపంలో జీవించమని ప్రోత్సహించే బోధకులకు విరోధంగా పనిచేస్తాడు దేవుడు.
Supports those preachers who want to lead people out of sin.
ఎవరైతే ప్రజలను పాపంలో నుండి బయటకు లాగివేస్తారో అటువంటి వారిని దేవుడు బలపరుస్తాడు.
Remember that.
దాన్ని గుర్తుంచుకోండి.
If you want God to be on your side.
దేవుడు నీ వైపు ఉండాలని అనుకున్నట్లయితే
fight against sin.
పాపమునకు విరోధంగా యుద్ధం చేయి.
Bible says the flesh lusts against the spirit and the spirit against the flesh.
బైబిల్ చెప్తుంది ఆత్మకు విరోధముగా శరీరమును శరీరముకు విరోధముగా ఆత్మను యుద్ధం చేస్తాయి.
Galatians 5.
గలతీ 5లో.
So if you want the Holy Spirit to support you.
పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరచాలని అనుకున్నట్లయితే
join his battle against the flesh.
శరీరమునకు విరోధముగా జరిగే యుద్ధములో చేరు.
Against your own flesh.
నీ సొంత శరీరమునకు విరోధముగా.
That's the message of the book of Joshua.
అదే యెహోషువ గ్రంథం యొక్క సందేశము.
The giants in the land of Canaan are a picture of the sins that dwell in your flesh that have ruled you for so many years.
కనాను దేశములో ఉన్న ఆజానుబాహులు నీ శరీరములో అనేక సంవత్సరాల నుండి ఏలుబాటు చేస్తున్న పాపములకు సాదృశ్యంగా ఉన్నారు.
God wants you to conquer every one of them.
వారిలో ప్రతి ఒక్కరిని కూడా నీవు జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు.
The subject of the book of Joshua is possessing the land.
యెహోషువ గ్రంథం యొక్క అంశం ఏమిటంటే దేశమును స్వాధీనపరచుకొనుట.
The word Joshua is the same name as the name Jesus.
యెహోషువ అనే పేరు యేసు అనే పేరుకు సమానము.
And that Moses could not lead people into Canaan's land proves that the law cannot take us into.
మోషే ప్రజలను కనాను దేశంలోనికి తీసుకెళ్లలేకపోయాడు. అదే విధంగా ధర్మశాస్త్రము కూడా మనల్ని విజయంలోనికి నడిపించదు.
There are some hymns that speak of in the English language anyway that speak of Jordan as death and Canaan as heaven.
కొన్ని ఇంగ్లీష్ పాటల్లో యోర్దాను అంటే మృత్యువని కనాను అంటే పరలోకమని ఉంటుంది.
Canaan is not heaven.
కనాను అంటే పరలోకం కాదు.
There are no giants to be killed in heaven.
ఎందుకంటే పరలోకములో చంపివేయడానికి ఆజానుభావులు ఉండరు.
That's a wrong understanding people have.
అది ప్రజలు కలిగి ఉన్న తప్పుడు అభిప్రాయము.
Jordan is a picture of death to self.
యోర్దాన్ అంటే స్వంతమునకు చనిపోవుట గుర్తు, భౌతికమైన మరణము కాదు.
The Red Sea was a picture of death to the old man.
ఎర్ర సముద్రము ప్రాచీన పురుషుడి మరణమునకు సాదృశ్యంగా ఉంది.
Jordan is a picture of death to the flesh.
యోర్దాను శరీరమునకు చనిపోవుటకు సాదృశ్యంగా ఉంది.
There were two seas that the children of Israel had to cross.
రెండు సముద్రాలు ఇశ్రాయేలీయులు దాటాలి.
One Red Sea.
ఒకటేమో ఎర్ర సముద్రం.
Other is the River Jordan.
ఇంకొకటేమో యోర్దాన్ నది.
And one is a picture of death to the old man.
ఒకటేమో ప్రాచీన పురుషుని మరణమునకు సాదృశ్యంగా ఉంది.
The other is a picture of death to the flesh.
రెండవదేమో శరీరమునకు మరణించుటకు సాదృశ్యంగా ఉంది.
An attitude.
వైఖరిలో.
Where the killing of Pharaoh and his army is a picture of death to the old man.
ఫరోను మరియు అతని సైన్యమును చంపివేయుట ప్రాచీన పురుషుని మరణమునకు సాదృశ్యంగా ఉంది.
And the killing of the giants in the land of Canaan is a picture of death to the flesh.
కనాను దేశములో ఆజానుబాహులను చంపివేయుట శరీరమునకు మరణించుటకు సాదృశ్యంగా ఉంది.
These two are not the same.
ఈ రెండు ఒకటి కాదు.
99% of believers do not know the difference between old man and the flesh.
99% మంది విశ్వాసులకు ప్రాచీన పురుషునికి శరీరమునకు మధ్య ఉన్న తేడా తెలియదు.
99% of people who've gone through Bible college and their professors don't know the difference between the old man and the flesh.
బైబిల్ కాలేజ్ కి వెళ్ళిన 99% మందికి మరియు వారి ఆచార్యులకు కూడా ప్రాచీన పురుషునికి మరియు శరీరమునకు మధ్య ఉన్న తేడా తెలియదు.
All their study of Greek and Hebrew doesn't teach them that.
వారు చదివిన హెబ్రీ భాష గ్రీకు భాష దాన్ని బోధించదు.
It's the Holy Spirit who teaches us the difference.
ఆ తేడాను మనకు బోధించేది పరిశుద్ధాత్ముడే.
You don't need to go to Bible school to understand the Bible.
బైబిల్ అర్థం చేసుకోవటానికి మనం బైబిల్ కాలేజీకి వెళ్లాల్సిన పని లేదు.
గ్రేట్ డిసెప్షన్స్ దట్ సాతన్ హస్ పుట్ అపాన్ క్రిస్టియన్స్,
అది క్రైస్తవులను మోసం చేయడానికి అపవాది పన్నిన గొప్ప పన్నాగము.
దట్ యు కాంట్ నో ద బైబిల్ అన్లెస్ యు గో టు బైబిల్ స్కూల్ ఆర్ డు అ కోర్స్.
మీరు బైబిల్ కాలేజీకి వెళ్తేనే కానీ లేక ఏదో ఒక కోర్సు చేస్తే కానీ మీకు బైబిల్ అర్థం కాదు అని అపవాది చెప్తాడు. మరి అపోస్తలులకు ఏ విధంగా తెలిసింది?
హౌ డిడ్ జీసస్ నో ఇట్?
మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తెలుసుకున్నారు?
ద ప్రొఫెట్స్ నో ఇట్?
మరి ప్రవక్తలు ఏ విధంగా తెలుసుకున్నారు?
నాట్ త్రూ బైబిల్ స్కూల్,
బైబిల్ కాలేజీల ద్వారా కాదు.
లివ్ బిఫోర్ గాడ్ అండ్ గాడ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇట్ టు దెం.
వారు దేవుని ముఖం ఎదుట జీవించారు, దేవుడే వారికి వివరించాడు.
దట్స్ హౌ ఐ అండర్‌స్టూడ్ ద బైబిల్.
అదే విధంగా నేను కూడా బైబిల్ ని తెలుసుకున్నాను.
దట్స్ హౌ యు కెన్ అండర్‌స్టాండ్ ఇట్ టు.
అదే విధంగా నీవు కూడా అర్థం చేసుకోగలవు.
యు డోంట్ నీడ్ టు గో బైబిల్ స్కూల్ ఫర్ ఎ సింగిల్ డే.
మీరు బైబిల్ కాలేజీకి ఒక్కరోజు కూడా వెళ్లాల్సిన పని లేదు.
ద హోలీ స్పిరిట్ కెన్ షో యూ హౌ టు ఫైట్ ద ఫ్లెష్ అండ్ ఓవర్కమ్ సిన్.
శరీరం మీద పోరాడి పాపమును ఏ విధంగా జయించగలవో పరిశుద్ధాత్ముడే నీకు చెప్తాడు.
వాట్ హీ హింసెల్ఫ్ హస్ రిటన్ ఇన్ ద బైబిల్.
ఆయనే బైబిల్ రాసిన వాటిలో నుండి.
ఐ వాంట్ ఎన్కరేజ్ యూ టు స్టడీ ద వర్డ్ ఆన్ యువర్ ఓన్.
నేను మిమ్మల్ని ప్రోత్సహించేది ఏమిటంటే బైబిల్ ను మీరు సొంతగా చదువుకోండి.
యూ డోంట్ హావ్ టు బి ఎ పాస్టర్ ఆర్ ప్రీచర్.
మీరేదో ఒక కాపరి కానీ లేక ఒక బోధకుడు కానీ అవ్వాల్సిన పని లేదు.
ఆల్ ఆఫ్ అస్ నీడ్ టు నో గాడ్స్ వర్డ్.
మనందరము కూడా దేవుని యొక్క వాక్యం తెలుసుకోవాలి.
సో ఇన్ ద బుక్ ఆఫ్ జాషువా,
కాబట్టి యెహోషువ గ్రంథంలో,
వి రీడ్ ఆఫ్ హౌ ద కేనానైట్స్ ఆర్ కిల్డ్.
కనానీయులు ఏ విధంగా చంపబడ్డారో మనం చదువుతాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద ఫ్లెష్.
ప్రాచీన పురుషునికి మరియు శరీరమునకు మధ్య ఉన్న వ్యత్యాసమును నేను వివరిస్తాను.
రిమెంబర్, ఫారో, పిక్చర్ ఆఫ్ ది ఓల్డ్ మ్యాన్, వాస్ కిల్డ్ బై గాడ్.
జ్ఞాపకం ఉంచుకోండి, ఫరో ప్రాచీన పురుషునికి సాదృశ్యంగా ఉన్నాడు, దేవుని చేత చంపబడ్డాడు.
And here in Canaan, the giants are a picture of the flesh. The Israelites had to kill them, not God.
ఇక్కడ ఆజాను బాహులైన కనానీయులను ఇశ్రాయేలు చంపివేశారు కానీ దేవుడు కాదు.
What is the difference? Old man is the mind that wants to sin.
ఏంటి తేడా? ప్రాచీన పురుషుడంటే పాపము చేయాలనే కోరిక కలిగి ఉండే మనస్సు.
When we are born again, God kills that.
మనము నూతనముగా జన్మించినప్పుడు దేవుడే ప్రాచీన పురుషుణ్ణి చంపివేశాడు.
And he puts a new man within us.
మరియు మనలో నూతన పురుషుణ్ణి పెట్టాడు.
దట్స్ కాల్డ్ ద న్యూ బర్త్.
దాన్నే నూతన జన్మము అని పిలుస్తాము.
దట్స్ వాట్ వి టెస్టిఫై టు ఇన్ బాప్టిజం.
అదే బాప్టిజంలో మనం సాక్ష్యమిస్తాం.
పిక్చర్డ్ ఇన్ ద బెరియల్ ఆఫ్ ద ఈజిప్షియన్ ఆర్మీ అండర్ ద రెడ్ సీ.
ఎర్ర సముద్రంలో ఫరో మరియు అతని సైన్యమును ముంచివేసిన దానికి ఇది సాదృశ్యంగా ఉంది.
బట్ ద ఫ్లెష్ ఇస్ డిఫరెంట్.
కానీ శరీరం అంటే వేరు.
ఫ్లెష్ ఇస్ నాట్ ద మైండ్ దట్ వాంట్స్ టు సిన్.
శరీరం అంటే పాపం చేయాలనే కోరిక కలిగి ఉండే మనసు కాదు.
దట్ ఈస్ ది ఓల్డ్ మ్యాన్.
అదే ప్రాచీన పురుషుడు.
ఫ్లెష్ ఇస్,
శరీరం అంటే
సోర్సెస్ ఆఫ్ టెంప్టేషన్,
శోధనకు మూలములు.
మెనీ డిజైర్స్, లస్ట్స్,
అనేక కోరికలు, దురాశలు.
అండ్ వెన్ వి రెస్పాండ్ టు దెం వి సిన్.
మరియు వాటికి మనం స్పందించినట్లయితే మనం పాపం చేస్తాం.
సో ఈవెన్ ఆఫ్టర్ వి ఆర్ బోర్న్ అగైన్,
మనము క్రొత్తగా జన్మించిన తర్వాత కూడా
వి స్టిల్ హావ్ ద ఫ్లెష్.
మనం ఇంకా ఆ శరీరమును కలిగి ఉంటాం.
సో మెనీ వేస్
అది మనల్ని ఎన్నో విధాలుగా శోధిస్తుంది.
స్ట్రాంగ్ డిజైర్స్,
ఎంతో తీవ్రమైన కోరికల చేత.
ఓవర్కమ్ దెం యు సిన్.
వాటి చేత నీవు జయించబడి పాపం చేస్తావు.
మెనీ క్రిస్టియన్స్ ఆర్ థరోలీ కన్ఫ్యూజ్డ్ బికాజ్ దే యూజ్ ఎ వర్డ్ విచ్ ఇస్ నెవర్ ఫౌండ్ ఇన్ ద బైబిల్.
అనేక మంది క్రైస్తవులు ఎంతో కలవరపడుతూ ఉంటారు ఎందుకంటే బైబిల్లో వాడని పదాలను వారు వాడుతుంటారు.
దట్స్ ద వర్డ్ సిన్ఫుల్ నేచర్.
ఆ పదం ఏమిటంటే పాప స్వభావము.
టేక్ ఎ కన్కార్డెన్స్, యుల్ నెవర్ ఫైండ్ దట్ వర్డ్ ఇన్ ద బైబిల్.
నీవు బైబిల్ నిఘంటు తీసి చూసినట్లయితే ఆ పదాన్ని నీవు ఎక్కడా కూడా కనుగొనవు.
But that's a surprise to many Christians.
అది అనేక మంది క్రైస్తవులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Because they use it all the time.
ఎందుకంటే ఆ పదాన్ని వాళ్ళు ఎల్లప్పుడూ వాడుతుంటారు.
So when somebody uses the word sinful nature,
కాబట్టి ఎవరైనా పాప స్వభావము అనే పదాన్ని వాడుతున్నట్లయితే,
I ask them, are you referring to the old man or are you referring to the flesh?
వారిని అడగండి, మీరు ప్రాచీన పురుషుని గురించి చెప్తున్నారా లేక శరీరం గురించి చెప్తున్నారా?
Thoroughly confused because they don't know what they're talking about.
వారు ఎంతో కలవరపడుతుంటారు ఎందుకంటే వారు దేని గురించి మాట్లాడుతున్నారో వారికే తెలియదు.
Most Christians are careless in their study of Bible.
అనేక మంది క్రైస్తవులు వారు బైబిల్ చదివే విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు.
Very exact, right down to the last paisa when it comes to keeping their accounts or their passbooks in the bank.
వారి ఖాతాలు చూసుకునేటప్పుడు, బ్యాంకులో వారి పాస్ పుస్తకాలు చూసుకునేటప్పుడు చివరి పైసా వరకు కూడా ఎంతో ఖచ్చితంగా ఉంటారు.
You are as careful in studying the Bible. You know the Bible very well by now.
ఒకవేళ మీరు బైబిల్ ను జాగ్రత్తగా చదివి ఉండినట్లయితే ఈ పాటికి మీకు బైబిల్ ఎంతో బాగా అర్థమై ఉండేది.
బట్ మోస్ట్ క్రిస్టియన్స్ డోంట్, అన్ఫార్చునేట్లీ.
కానీ అనేక మంది క్రైస్తవులు ఆ విధంగా చదవరు దురదృష్టవశాత్తు.
సో వాట్ వి సీ ఇన్ ద బుక్ ఆఫ్ జాషువా ఇస్ ది ఓవర్కమ్, పిక్చర్ ఆఫ్ ది ఓవర్కమింగ్ ఆఫ్ ద ఫ్లెష్.
కాబట్టి యెహోషువా గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే శరీరాన్ని జయించుటకు సాదృశ్యాన్ని చూస్తున్నాం.
Why did God kill the Canaanites?
ఎందుకు దేవుడు కనానీయులను చంపివేశాడు?
It was not murder, it was surgery.
అది హత్య కాదు, శస్త్రచికిత్స.
You know, even a doctor will cut off somebody's foot.
కొన్నిసార్లు వైద్యులు కూడా కొంతమంది కాలిని తీసివేస్తారు.
Because he loves him.
ఎందుకంటే ఆయన వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి.
Because the man's got diabetes.
ఎందుకంటే ఆ వ్యక్తికి షుగర్ వచ్చింది.
Gangrene has spread all over his foot, is going to kill his whole body, that disease.
ఆ పాదం మీద ఉన్న పుండు శరీరాన్నంతా కుళ్లిపోయేటట్లు చేస్తుంది.
The doctor says, I tried my best.
వైద్యుడు చెప్తాడు, నాకు చేతనైనంత మట్టుకు నేను ప్రయత్నం చేశాను.
Now there's no way out.
ఇప్పుడు మరొక మార్గం లేదు, దాన్ని తీసివేయాల్సిందే.
And supposing a person who doesn't know anything about surgery.
ఒక వ్యక్తికి శస్త్రచికిత్స గురించి ఏమీ తెలియనట్లయితే.
He sees a doctor cutting off somebody's leg.
వైద్యుడు ఎవరో ఒక వ్యక్తి యొక్క కాలును తీసివేయటం ఆ వ్యక్తి చూసినట్లయితే.
He'll think it's his enemy.
ఆ వైద్యుడు ఆ వ్యక్తి యొక్క శత్రువేమో అని ఈ వ్యక్తి అనుకుంటాడు.
He's his friend.
లేదు, ఆ వైద్యుడు ఆ వ్యక్తి యొక్క స్నేహితుడు.
సో టు ప్రివెంట్ ద డిజీజ్ ఆఫ్ ద కేనానైట్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
కాబట్టి ఆ కనానీయుల జబ్బు లోకమంతటా వ్యాపించకుండా దేవుడు వారిని నిర్మూలన చేశాడు.
Israelites were like the surgeon who cut off that leg.
ఆ కాలిని తీసివేసిన శస్త్రచికిత్స చేసే వారిలాగా ఇస్రాయేల్ ఉన్నారు.
Even in cancer, sometimes doctors remove a whole organ.
క్యాన్సర్ వచ్చినా కూడా ఒక్కోసారి వైద్యులు ఆ అవయవాన్ని మొత్తాన్ని తీసేస్తారు.
That's the only way to save the body.
శరీరాన్ని రక్షించడానికి అది ఒకే మార్గము.
And we see the same thing in the time of Noah.
నోవహు సమయంలో కూడా మనం అదే విషయాన్ని చూస్తాం.
God prevented the spread of corruption by destroying the rest of the world.
ఆ చెడు లోకమంతటా వ్యాపించకుండా మిగిలిన లోకమంతటిని కూడా దేవుడు నిర్మూలన చేశాడు.
When we don't understand these things,
ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు,
lot of foolish people say, how can a God have loved?
అనేక మంది బుద్ధిహీనులు అనుకుంటారు, ఎందుకు దేవుడు వీటిని అనుమతించాలని?
Why do we hang certain people?
ఎందుకు కొంతమందిని ఉరితీస్తాము?
Why does a good judge say that a certain person should be hanged?
ఎందుకు ఒక మంచి న్యాయాధిపతి పలానా వ్యక్తి ఉరితీయబడాలని చెప్తాడు?
If God overlooks sin in your life, that means he doesn't love you.
ఒకవేళ నీ జీవితంలో దేవుడు పాపమును చూసి చూడనట్లుగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ప్రేమించట్లేదని దాని అర్థము.
That's like a father who doesn't care for disease in his son's body.
అది ఏ విధంగా ఉంటుందంటే తన కుమారుని శరీరంలో జబ్బు ఉన్నా కూడా పట్టించుకుని తండ్రి వలే ఉంటుంది.
Father who loves his son will do everything to get rid of that disease in his body.
కుమారుణ్ణి ప్రేమించే తండ్రి ఆ కుమారుని శరీరంలో ఉన్న జబ్బును తొలగించడానికి అతనికి సాధ్యమైనదంతా కూడా చేస్తాడు.
Joshua accepted the standards of God, otherwise he would not have killed those Canaanites.
యెహోషువ ఈ దేవుని యొక్క ప్రమాణములను అంగీకరించాడు, లేనట్లయితే ఆ కనానీయులను చంపేసేవాడు కాదు.
Joshua is something like the book of Acts in the New Testament.
యెహోషువ గ్రంథము కొత్త నిబంధనలోని అపొస్తలుల కార్యముల వలె ఉంటుంది.
Mighty manifestation of God's power.
దేవుని యొక్క శక్తి బలముగా ప్రత్యక్షపరచబడుట.
Then you come to the book of Judges after that, where you see God's people are backsliding.
ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథము ఎద్దుకు వచ్చేసరికి అక్కడ దేవుని యొక్క ప్రజలు వెనక్కు దిగజారిపోయినట్లుగా మనం చూస్తాం.
That's what's happened to a lot of Christians in Christianity too.
క్రైస్తవత్వంలో కూడా అనేక మంది క్రైస్తవులకు అదే విధంగా జరుగుతుంది.
So with that introduction, let's look at this book of Joshua.
ఈ పరిచయ వాక్యాలతో మనము యెహోషువ గ్రంథమును చూద్దాం.
Chapter 1 verse 3.
1వ అధ్యాయం 3వ వచనం.
Every place where the sole of your foot treads I have given to you.
నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇచ్చేదను.
What if you don't go and tread that place with your foot?
ఒకవేళ అక్కడికి వెళ్లి నీవు అడుగు పెట్టకపోతే ఏమవుతుంది?
Then it won't be given to you.
అప్పుడు అది నీకు ఇవ్వబడదు.
So sin is like that.
కనుక పాపం ఆ విధంగా ఉంటుంది.
There's a sin you are defeated by in your life.
ఉదాహరణకు నీ జీవితంలో నీవు ఒక పాపం చేత ఓడించబడుతున్నట్లయితే.
And you claim victory over it in Jesus' name.
యేసు నామములో విజయమును నీవు విశ్వసించకపోయినట్లయితే.
Don't seek for grace to overcome it.
దాన్ని జయించడానికి కృప కొరకు నీవు చూడనట్లయితే.
That sin will always remain in your life.
ఆ పాపము నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా నిలిచే ఉంటుంది.
But every place where you put your sole of your foot, that's given to you.
కానీ నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా నీకు ఇవ్వబడుతుంది.
This is like Romans 6:14.
ఇది రోమా 6:14 వంటిది.
Sin shall not rule over you.
పాపం మీ మీద ప్రభుత్వం చేయదు.
And verse 5.
5వ వచనము.
You can read it like this.
దాన్ని ఏ విధంగా చదవచ్చు?
No sin will be able to stand before you all the days of your life.
నీవు బ్రతుకు దినములన్నింటను ఏ పాపము నీ ఎదుట నిలవలేకయుండును.
No giant.
ఏ ఆజానుబాహుడు కూడా.
No man.
ఏ మనిషిడు కూడా.
That is the promise of God here.
అదే ఇక్కడ ఉన్న దేవుని వాగ్దానము.
If you read the book of Joshua like this,
నీవు యెహోషువా గ్రంథమును ఈ విధంగా చదివినట్లయితే,
you see what a tremendous message it has.
ఎంత గొప్ప సందేశం ఇందులో ఉందో నీవు చూడగలవు.
Live an overcoming life.
జయ జీవితము జీవించుటకు.
There is a book about how to live the victorious life.
జయ జీవితము ఏ విధంగా జీవించాలి అనే దానికి ఇక్కడ పుస్తకం ఉంది.
One important principle.
ఒక ప్రాముఖ్యమైన నియమం ఏమిటంటే,
verse 8,
8వ వచనము,
this book of the law,
ఈ ధర్మశాస్త్ర గ్రంథమును,
for us, the word of Christ,
మనకైతే క్రీస్తు యొక్క మాటలను,
shall not depart from our mouth,
నీవు బోధింపక తప్పిపోకూడదు,
you must meditate on it,
నీవు వాటిని ధ్యానించాలి,
obey it completely,
సంపూర్ణముగా విధేయత చూపించాలి,
and then you'll be spiritually prosperous and spiritually successful,
అప్పుడు నీవు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావు, ఆత్మీయంగా విజయం సాధిస్తావు.
In the Old Testament, according to verse 8, it was earthly prosperity and success.
పాత నిబంధనలో 8వ వచనం ప్రకారం అది భౌతికంగా వర్ధిల్లేది మరియు భౌతికంగా విజయం సాధించేది.
Prosperity and success are two things which all the world seeks for.
వర్ధిల్లుటను మరియు విజయాన్ని ఈ లోకమంతా కూడా చూస్తుంది.
But they seek for it only in the world.
కానీ వారు కేవలం ఈ లోకంలోనే చూస్తుంటారు.
We seek for it spiritually. That's the difference.
కానీ మనమైతే ఆత్మీయంగా చూస్తాం, అదే తేడా.
And we can't go away from the clear word of God to the left or right.
Mariyu devuni yokka spashtamaina vakyam nundi manam kudiki kaani edamu kaani vellalemu.
Then we can be overcomers.
Appudu manam jayinche varamga untam.
And we have God's command saying, be strong and courageous, verse 9, don't tremble or be dismayed, the Lord your God is with you.
Mariyu 9th vachanamlo devudu prosahistu unnadu, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడేయకము, ఈ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు.
ఇట్స్ నాట్ ఎనఫ్ టు హావ్ గాడ్స్ వర్డ్,
కేవలం దేవుని వాక్యం ఉంటే సరిపోదు,
యు మస్ట్ హావ్ గాడ్ హింసెల్ఫ్,
దేవుడు కూడా మనతో ఉండాలి.
లాట్ ఆఫ్ పీపుల్ హావ్ గాడ్స్ వర్డ్ బట్ గాడ్ ఇస్ నాట్ విత్ దెం,
చాలా మంది దగ్గర దేవుని వాక్యం ఉంది కానీ దేవుడు వారితో లేడు.
ఇన్ చాప్టర్ 2,
2వ అధ్యాయంలో,
వి రీడ్ అబౌట్ రెహాబ్,
మనము రాహాబు గురించి చదువుతాం.
Joshua sent some two men as spies to go into the land of to city of Jericho.
వేగు చూడటానికి యెహోషువా యెరికోకు ఇద్దరు మనుషులను పంపిస్తాడు.
And there they went into the house of a harlot called Rahab.
అక్కడ రాహాబు అనే వేశ్య ఇంటికి వారు వెళ్లారు.
And she had faith.
ఆమె విశ్వాసం కలిగి ఉంది.
That these are God's people.
వీరు దేవుని ప్రజలని.
Even though she was a prostitute.
ఆమె ఒక వేశ్య అయినప్పటికీ.
They would not have stayed with her if they felt that she would go and report them to the king.
ఆమె వెళ్లి సమాచారం రాజుకు అందిస్తుందని వాళ్ళు అనుకున్నట్లయితే వారు ఆమె దగ్గర ఉండేవాళ్లు కాదు.
ఆమె
వారితో ఈ విధంగా చెప్పి ఉండవచ్చు, మీతో దేవుడు ఉన్నాడు, ఆ విషయాన్ని నేను నమ్ముతున్నాను.
ఆమె
వారికి సహాయం చేసింది. వారిని పట్టుకోవటానికి వచ్చిన మనుషుల దగ్గర నుండి ఆమె వారిని కాపాడింది. ఎందుకంటే ఈ ఇద్దరు రాహాబు ఇంటికి వెళ్ళటం ఆ మనుషులు చూశారు.
సో ద కింగ్ సెంట్ వర్డ్ టు రెహాబ్ వర్స్ 3 సేయింగ్ బ్రింగ్ అవుట్ దోస్ మెన్ హూ హావ్ కమ్ ఇంటు యువర్ హౌస్,
నీ ఎద్దుకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపులకు తీసుకుని రమ్ము అని రాజు మనుషులను పంపించాడు. 3వ వచనము,
బట్ ద వుమన్ హడ్ హిడెన్ దెం,
కానీ ఆ స్త్రీ వారిని దాచిపెట్టింది.
అండ్ సో షీ టోల్డ్ ఎ లై,
ఆమె అబద్ధం చెప్పింది.
టు ప్రొటెక్ట్ దేర్ లైఫ్స్,
వారి ప్రాణములను కాపాడటానికి.
షీ సెడ్ yes the men came here but I don't know where they are from.
అవును, ఆ మనుషులు ఇక్కడికి వచ్చారు కానీ వారు ఎక్కడికి పోయారు నాకు తెలియదు అని చెప్పింది.
అండ్ బిఫోర్ ఇట్ వాస్ డార్క్ దే వెంట్ అవుట్ అండ్ ఐ డోంట్ నో వేర్ ద మెన్ వెంట్,
చీకటి పడక మునుపు వారు ఎటు వెళ్లారో నాకు తెలియదు.
యు పర్సూ దెం క్విక్లీ, చాప్టర్ 2 వర్స్ 5, యు మే గెట్ దెం,
మీరు వారిని శీఘ్రముగా తరిమినట్లయితే పట్టుకుంటారు.
షీ హడ్ యాక్చువల్లీ హిడెన్ దెం ఆన్ ద రూఫ్,
నిజానికి ఆమె వారిని పైకప్పు మీద దాచిపెట్టింది.
సో ద కింగ్స్ మెన్ బిలీవ్డ్ రెహాబ్,
రాహాబు మాటలు విని ఆ రాజు యొక్క మనుషులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
And they went looking for them on the road to Jordan.
వాళ్ళు యోర్దానికి పో మార్గములో వారిని వెతుకుంటూ వెళ్ళారు.
In the New Testament, this passage is taken by James.
క్రొత్త నిబంధనలో ఈ వాక్య భాగాన్ని యాకోబు మరలా తీసుకున్నాడు.
And says in chapter 2 verse 25.
2:25లో ఈ విధంగా చెప్పాడు.
Was not the Rahab the harlot justified by works when she received the messengers and sent them out by another way? In James chapter 2 and verse 25, that's what James says.
రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపులకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంత్రాలను ఎంచబడిన కదా అని యాకోబు 2:25లో యాకోబు చెప్తున్నాడు.
This action of Rahab,
రాహాబు చేసిన ఈ క్రియ,
where she even told a lie,
ఆమె అబద్ధం చెప్పినా కూడా,
was said she it was a proof of her faith in God.
ఆమెకు దేవుని యందు విశ్వాసం ఉంది అని రుజువు చేస్తుంది.
Now don't compare Rahab with our standards in the new covenant.
రాహాబు చేసిన దాన్ని కృత నిబంధనలో మన ప్రమాణములను పోల్చి చూడవద్దు.
She was not even under the old covenant.
ఆమె కనీసం పాత నిబంధనలో కూడా లేదు.
She was under no covenant.
ఆమె ఏ నిబంధన లేని దానిగా ఉంది.
So you can't compare her standard of life with ours under the new covenant.
కాబట్టి ఆమె జీవితాన్ని కృత నిబంధన కింద ఉన్న మన జీవితాలతో పోల్చి చూడకూడదు.
Can't even compare her standard of life with people under the old covenant.
ఆమె జీవిత ప్రమాణములను కనీసం పాత నిబంధన కింద ఉన్న వారితో కూడా పోల్చి చూడకూడదు.
See, there are three covenants. There are three levels of life.
మూడు నిబంధనలు ఉన్నాయి, అంటే మూడు జీవిత స్థాయిలు ఉన్నాయి.
నో కవెనెంట్,
ఏ నిబంధన లేకుండా ఉండటం.
ఓల్డ్ కవెనెంట్,
పాత నిబంధన.
న్యూ కవెనెంట్,
కృత నిబంధన.
అండ్ రాహాబ్ వాస్ డౌన్ బిలో లోయెస్ట్, నో కవెనెంట్.
రాహాబు వాటి అన్నింటికంటే క్రిందగా ఉన్న, ఏ నిబంధన లేకుండా ఉంది. కానీ ఆమె విశ్వాసం.
అండ్ షీ ప్రూవ్డ్ హర్ ఫేత్ బై ప్రొటెక్టింగ్ దోస్ మెసెంజర్స్ అండ్ సెండింగ్ దెమ్ అవుట్ అనదర్ వే.
ఆ దూతలను కాపాడి వారిని వేరొక మార్గమున పంపించడం ద్వారా అది రుజువుపరచబడింది.
షీ ఆనర్డ్ గాడ్,
ఆమె దేవుణ్ణి ఘనపరిచింది.
గాడ్ ఆనర్డ్ హర్,
దేవుడు ఆమెను కూడా ఘనపరిచాడు.
నాట్ ఓన్లీ బై సేవింగ్ హర్ లైఫ్,
కేవలం ఆమె ప్రాణమును రక్షించడం ద్వారా మాత్రమే కాదు.
షీ టోల్డ్ దెమ్, ప్లీజ్ రిమెంబర్ మీ వెన్ యూ ఫెలోస్ కమ్ అండ్ ఆక్యుపై దిస్ ల్యాండ్.
ఆమె వారితో చెప్పింది, మీరు మరలా వచ్చి ఈ దేశమును స్వాధీనపరచుకునేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని.
షీ బికేమ్ వన్ ఆఫ్ ది ఆన్సెస్టర్స్ ఆఫ్ జీసస్.
కానీ ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒకనొక పూర్వీకురాలైంది.
యు రీడ్ దట్ ఇన్ మత్తయి చాప్టర్ 1.
దాన్ని మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదువుతాం.
దిస్ పర్సన్ వాస్ నో డిసెండెంట్ ఆఫ్ అబ్రహాం.
ఈమె అబ్రహాము సంతానం కాదు.
హూ వాస్ ద మోస్ట్ వెల్ నోన్ ప్రాస్టిట్యూట్ ఇన్ జెరికో.
ఆమె ఎరికోలో పేరెన్నికగన్న వ్యభిచారి.
ఇట్ కమ్స్ వన్ ఆఫ్ ది ఆన్సెస్టర్స్ ఆఫ్ జీసస్.
కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒకనొక పూర్వీకురాలైంది ఆమె.
బికాజ్ షీ హాడ్ ఫెయిత్.
ఎందుకంటే ఆమె విశ్వాసమును కలిగింది కాబట్టి.
ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ.
ఇది ఎంతో గొప్ప కథ.
అండ్ ఇట్స్ వర్త్ థింకింగ్ అబౌట్.
దాని గురించి ఆలోచించడం కూడా ఎంతో యోగ్యమైనది.
చాప్టర్
3వ అధ్యాయంలో
వి రీడ్ అబౌట్ ది ఆర్క్ గోయింగ్ ఫస్ట్ అక్రాస్ the river Jordan into the land.
యోర్దాన్ నది దాటి ఆ దేశమునకు మొట్టమొదట ఆ మందసం వెళ్ళుచున్నట్లుగా మనం చూస్తాం.
Before the people went.
ఆ ప్రజలు వెళ్ళక ముందే.
And it says in verse 6 of chapter 3 the ark went ahead of the people.
ఇక్కడ 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది, వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి.
And that's a picture of Jesus going ahead of us into this life of victory.
అది దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ జయ జీవితమునకు ముందుగా నడుస్తున్నట్లుగా.
జీసస్ ఆర్ ఫోర్ రన్నర్.
యేసుక్రీస్తు ప్రభువే మనకు ముందుగా పరిగెత్తిన వాడు.
హి హస్ ఫేస్డ్ ఎవ్రీ టెంప్టేషన్ వి ఫేస్.
మనం ఎదుర్కొంటున్న ప్రతి శోధనను కూడా ఆయన ఎదుర్కొన్నాడు.
కాంక్వర్డ్ ఎవ్రీ జాయింట్ ఇన్ కేనాన్ దట్ వి హావ్ టు కాంక్వర్.
మనము జయించవలసిన ప్రతి ఆజానుబాహుని కూడా కనానులో ఆయన జయించాడు.
హి ఓవర్కేమ్ ఆల్ ఆఫ్ దెం.
వారందరిని ఆయన జయించాడు.
అండ్ హి సేస్,
మరియు ఆయన చెప్తున్నాడు,
ఫాలో మీ,
నన్ను వెంబడించండి.
He's our forerunner.
ఆయనే మనకు ముందుగా పరిగెత్తిన వాడు.
Ark that went ahead of the people.
మందసము ప్రజలకు ముందుగా వెళ్ళెను.
And we see something further here.
ఆ తర్వాత ఇంకా మనం ముందు చూస్తాం.
In chapter 4.
4వ అధ్యాయంలో.
They were told in chapter 4 to take 12 stones from the middle of the river.
ఆ నది మధ్యలో నుండి 12 రాళ్లు తీసుకొనవలసిందిగా వారికి చెప్పబడింది.
You read that when they finished crossing, Joshua called 12 men in verse 2.
వారు ఆ విధంగా దాటిన తర్వాత యెహోషువా 12 మంది మనుషులను పిలిచినట్లుగా మనం 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం.
And in verse 3 he said, take 12 stones out of the middle of Jordan and take them to the land.
యోర్దాన్ నడుమ నుండి 12 రాళ్లు తీసి వాటిని యువతలకు తీసుకొని రండి, 3వ వచనము.
And they did that.
మరియు వారు దాన్ని చేశారు.
And when he said, when the children of Israel ask you later, what do these stones mean?
ఆ తర్వాత ఇశ్రాయేలు అడుగుతారు, ఈ రాళ్ళు ఎందుకు అని.
Tell them, we took these stones from the middle of this river.
అప్పుడు వాళ్ళు చెప్తారు, ఈ రాళ్ళను మేము యోర్దాను నడుమ నుండి తీశాము.
They were not stones that were here.
అవి ఇక్కడ ఉన్న రాళ్ళు కాదు.
They are taken from the middle of the river.
వారు నది మధ్యలో నుండి తీసుకున్నారు.
And this is the proof that God took us through this river, drying up the river.
ఇవి దేన్ని రుజువుపరుస్తున్నాయంటే, దేవుడు ఆ నదిని ఎండిపోయేటట్లు చేసి మనల్ని నడిపించాడు.
ఇట్ వాస్ ఎ పిక్చర్ ఆఫ్ రెసరెక్షన్.
ఇది పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది.
స్టోన్స్ కమింగ్ అప్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద రివర్ అండ్ బీయింగ్ కెప్ట్ హియర్.
ఆ నది అడుగు భాగంలో నుండి రాళ్లను తీసుకుని ఇక్కడ పెట్టారు.
They were at the bottom of the river.
అవి నది అడుగు భాగంలో నుండి తీసుకోబడ్డాయి.
Now they are here.
కానీ అవి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి.
Stones that were, it's a picture of something coming out of death.
ఆ రాళ్లు దేన్ని సూచిస్తున్నాయంటే మరణము నుండి పొందగలిగిన దాన్ని.
And it's very interesting to see here.
ఇక్కడ చూడటానికి ఎంత ఆసక్తికరంగా ఉంటుంది.
The river Jordan parted as soon as the feet of the priests touched the water.
యాజకుల కాళ్లు యోర్దాన్ నదిలో పెట్టిన వెంటనే అది రెండు పాయలుగా చీలిపోయింది.
Chapter 3 verse 13.
మూడో అధ్యాయం 13వ వచనం.
In the Red Sea it was not like that.
ఎర్ర సముద్రం ఆ విధంగా లేదు.
In the Red Sea the whole sea parted and then the people went in.
అదే ఎర్ర సముద్రం అయితే సముద్రం అంతా కూడా చీలిపోయింది, అప్పుడు వాళ్ళు దానిలో కూడా వెళ్లారు.
God was leading them to a higher level of faith.
దేవుడు వారిని ఇంకా ఉన్నతమైన విశ్వాస ప్రమాణమునకు తీసుకుని రావాలనుకుంటున్నాడు.
This time I'm not going to part the waters.
ఇప్పుడు నేను నీటిని రెండు పాయలుగా చేయను ముందే.
You put your foot in.
నీ అడుగు పెట్టు ముందు.
Then it'll part.
అప్పుడు మాత్రమే అది చీలిపోతుంది.
So God leads us from one step of faith to a higher level of.
దేవుడు మనల్ని ఒక స్థాయి విశ్వాసము నుండి మరొక స్థాయి విశ్వాసమునకు తీసుకుని వెళ్లాలనుకుంటున్నాడు.
He doesn't want us to live at the same level of faith all the time.
మనం ఎల్లప్పుడు కూడా అదే విశ్వాస స్థాయిలో జీవించాలని దేవుడు కోరుకోవట్లేదు.
And in chapter 4,
నాలుగో అధ్యాయంలో,
we read further.
మనం ఇంకా చదువుతాం.
After they had crossed,
వారు దాటిపోయిన తర్వాత,
and they came across to the land,
వారు ఆ దేశంలోనికి వస్తారు.
The priests were standing there all the time till everybody had crossed.
అందరూ దాటిపోయిన దాకా కూడా యాజకుడు అక్కడ నిలబడి ఉన్నాడు.
And then they came to the place called Gilgal, we read in 19.
ఆ తర్వాత గిల్గాలు అనే ప్రదేశమునకు వాళ్ళు వస్తారు. 19వ వచనంలో దాన్ని మనం చదువుతాం.
And there we read in verse chapter 5 that the people were circumcised.
ఆ తర్వాత మనం 5వ అధ్యాయంలో చదువుతాం, ప్రజలు సున్నతి చేయబడ్డారు.
సో this crossing the Jordan is a picture of our being crucified and risen with Christ.
యోర్దాన్ నదిని దాటటం మనము క్రీస్తుతో సిలువ వేయబడటం మరియు పునరుద్ధానం అవటానికి సాదృశ్యంగా ఉంది.
And in the circumcision is a picture of our actually putting the thing to death in our own life.
సున్నతి పొందటం అంటే మన జీవితంలో నిజముగా మనకు మనం చనిపోవటకు సాదృశ్యంగా ఉంది.
The first refers to our position in Christ.
మొదటిది క్రీస్తులో మన స్థానాన్ని సూచిస్తుంది.
Like we read in Romans 6, you are crucified with Christ.
రోమా 6 లో మనం చదివినట్లుగా మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డారు.
That's what we read in chapter 4.
అదే మనం ఇక్కడ 4వ అధ్యాయంలో చదువుతున్నాం.
We have died with Christ and we have risen with Christ.
మనం క్రీస్తుతో కూడా మరణించాం, క్రీస్తుతో కూడా తిరిగి లేచాం.
Now it says put to death the deeds of the body.
ఇప్పుడు ఇక్కడ చెప్పబడింది శరీర క్రియలను చంపివేయండి.
Through the power of the Holy Spirit.
పరిశుద్ధాత్మ శక్తి ద్వారా.
That is the circumcision.
అదే సున్నతి పొందుట.
That's in chapter 5.
అది 5వ అధ్యాయంలో ఉంది.
Very beautiful this picture in the old covenant.
పాత నిబంధనలో ఉన్న ఈ సాదృశ్యం ఎంతో అద్భుతమైనది.
Then the Lord says.
అప్పుడు ప్రభు చెప్తున్నాడు.
When you do this,
మీరు దీన్ని చేసేటప్పుడు,
reproach of verse 9 of chapter 5, the reproach of Egypt is rolled away now.
ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేస్తాను. 5వ అధ్యాయం 9వ వచనం.
If you don't put the flesh to death in your life every day,
anudinamu kuda nee jeevithamlo nee shariramnu neevu champiveyinatlayite,
the reproach of your old sinful life is still upon you.
Appudu nee gata paapa jeevitham yokka avamanamu nee meda inka untundi.
When can you say the reproach of Egypt is rolled away?
Egyptu avamanamu darlipoyindani eppudu cheppagalam?
Not when they cross the Red Sea.
Vallu era samudram daatinappudu kaadu.
Not even when they accept their position in Christ.
Varu Christulo vari sthananni angikarinchinappudu kuda kaadu.
When they actually use the knife cut off and circumcised.
వారు నిజముగా ఆ కత్తిని తీసుకొని సున్నతి పొందినప్పుడు.
And here we read the Lord saying, I have rolled away the reproach from you.
ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభు చెప్తున్నాడు, నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొర్లించి వేశాను.
And then in verse 13.
ఆ తర్వాత 13వ వచనములో,
just before they went into Jericho.
వాళ్ళు ఎరికో వెళ్ళక మునుపు,
Joshua sees a vision of a man with a sword.
ఒక మనిషిడు ఖడ్గము పట్టుకుని ఉన్నట్లు యెహోషువా దర్శనాన్ని చూశాడు.
And he says, who are you? Are you on our side or on the adversary's side?
అప్పుడు ఆయన అడుగుతాడు, నీవెవరు? నీవు మా పక్షమున ఉన్నావా లేక మా శత్రువుల పక్షమున ఉన్నావా?
This is the Lord himself.
ప్రభువే అక్కడ ఉంది.
And what does he say?
ఆయన ఏం చెప్పాడు?
I'm not on your side, I'm not on your enemy's side.
నేను నీ పక్షమున లేను, నీ శత్రువుల పక్షమున కూడా లేను.
You know that's what the Lord says.
మీకు తెలుసా ప్రభు అదే చెప్తాడని?
I'm not on your side.
నేను నీ పక్షం లేను.
I'm not on the devil's side.
నేను అపవాది పక్షమును కూడా లేను.
I am the captain. You better get on my side.
నేను సేనాధిపతిని. నీవు నా పక్షమున వస్తే నీకు మంచిది.
Not a question of God coming to our side.
దేవుడు మన పక్షముగా రావటం కాదు.
No.
లేదు.
We have to get on God's side.
మనమే దేవుని పక్షమునకు వెళ్ళాలి.
And it says if God be for us.
దేవుడు మన ముందర ఉంటాడని ఇక్కడ చెప్పబడింది.
That means we get on to God's side.
దాని అర్థం ఏమిటంటే మనమే దేవుని పక్షమున వెళ్తున్నాము.
We don't say, Lord, you come on my side.
ప్రభువా నీవే నా పక్షమున రా అని మనం చెప్పకూడదు.
We get on to God's side.
మనమే దేవుని వైపునకు వెళ్ళాలి.
God says no, verse 14.
ప్రభు చెప్తున్నాడు కాదు 14వ వచనము.
I am not on your side or the enemy's side.
నేను నీ పక్షమున లేను లేక నీ శత్రువుల పక్షమున కూడా లేను. నేను యెహోవా సేనాధిపతిని.
Come on my side.
నీవే నా పక్షమున రా.
Joshua bowed down.
యెహోషువా సాగిలపడి నమస్కారం చేశాడు.
That's how the conquest of Canaan began.
ఆ విధముగానే కనానును జయించుట ప్రారంభమైంది.
That's how it must be in our life too.
మన జీవితంలో కూడా అదే విధంగా ఉండాలి.
We can be overcomers.
మనము జయించు వారంగా ఉండగలము.
God bless you.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
In our last study we saw something about what the book of Joshua emphasized.
మన గత అధ్యయనంలో యెహోషువా గ్రంథము ఏమి నొక్కి చెప్తుందో దాన్ని మనం చూసాం.
Basically a life of victory over sin.
ప్రాముఖ్యంగా పాపం మీద జయము గురించి చెప్తుంది.
Where the giants in the land of Canaan picture the giant lusts that dwell in our flesh.
కనాను దేశంలో నివసిస్తున్న అజానుబాహులు మన శరీరంలో నివసిస్తున్న అజానుబాహులైన దురాశలకు సాదృశ్యంగా ఉన్నారు.
That must be put to death.
వాటిని చంపివేయాలి.
Like it says in Galatians 5:24, those who are Christ's have crucified the flesh with its affections thereof.
గలతి 5:24లో చెప్పబడినట్లుగా క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారు.
So that is pictured in the crossing of the Jordan and the circumcision.
యొర్దాన్ నది దాటటం మరలా సున్నతి పొందటం దానికే సాదృశ్యంగా ఉన్నాయి.
And finally in the killing of the giant.
చివరిగా ఆజానుబాహులను చంపివేయటం.
Chapter 6 we read about the conquest of Jericho.
6వ అధ్యాయంలో యెరికో పట్టణమును స్వాధీనపరచుకోటాన్ని మనం చదువుతాం.
We read there that God did not want them to fight with these enemies.
మనం ఇక్కడ చదువుతాం దేవుడు వారిని వారి యొక్క శత్రువులతో యుద్ధం చేయాలని అనుకోలేదు.
He taught them an object lesson right from the very first.
ప్రారంభం నుండే వారికి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పించాడు దేవుడు.
I'll teach you to depend on me for the victory.
ఏంటది మీ విజయం కోసం మీరు నా మీద ఏ విధంగా ఆధారపడాలో నేను మీకు నేర్పిస్తాను.
Jericho was completely surrounded by high walls.
ఎరికో పెద్ద పెద్ద గోడలు ప్రాకారములుగా కలిగి ఉంది.
There was no way they could go in.
వారు లోపలికి వెళ్ళడానికి మార్గమే లేదు.
The gates were shut.
ద్వారములు మూసివేయబడ్డాయి.
People came near the walls from the top of the walls they'd all be killed with bows and arrows.
ఆ గోడ దగ్గరికి వచ్చిన వాళ్ళను ఆ గోడ పైన ఉన్న వాళ్ళను కూడా బాణముల చేత చంపేస్తారు.
So what did God tell them to do?
కాబట్టి వారిని ఏం చేయమని దేవుడు చెప్పాడు.
He said, I want you to just march around the city.
మీరు ఆ పట్టణం చుట్టూ తిరగాలని దేవుడు చెప్పాడు.
Verse 3. Go around it for 6 days.
3వ వచనము. ఆ పట్టణం చుట్టూ 6 రోజులు తిరగమని చెప్పాడు.
I have given you this city.
ఈ పట్టణం నేను మీకు ఇచ్చాను.
And on the 7 priests will carry 7 trumpets.
7గురు యాజకులు 7 బూరలను పట్టుకొని ముందుగా నడుస్తారు.
And on the 7th day you must circle the city 7 times.
7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరగాలి.
And blow the trumpets.
ఆ యాజకులు బూరలు వదాలి.
6 days you just march quietly once.
6 రోజులైతే కేవలం ఒక్కసారి పట్టణం చుట్టూ తిరగాలి.
And the day when the 7th day when they blow the long blast with the ram's horn.
7వ దినమున పొట్టేలు కమ్ము బూరలతో వాళ్ళు బూరలు ఊదినప్పుడు
people must shout a great shout.
ప్రజలు గొప్ప ధ్వని చేయాలి.
And the wall of the city will fall down flat.
అప్పుడు యెరికో గోడలు కూలిపోతాయి.
That is a promise by God.
అది దేవుడిచ్చిన వాగ్దానం.
And so what do we learn from this?
కాబట్టి దీని నుండి మనం ఏం నేర్చుకుంటాం?
Well, first of all, let's see what happened.
మొట్టమొదట అసలు ఇక్కడ ఏం జరిగిందో చూడండి.
So they did exactly that.
వారు అదే విధంగా చేశారు.
6 days they just went round.
6 రోజులైతే కేవలం వాళ్ళు ఒకసారి చుట్టూ తిరిగి వచ్చారు.
Said you must not let any sound come from your mouth for 6 days verse 10.
ఈ 6 రోజులు కూడా మీ నోట్లో నుండి ఎటువంటి శబ్దము రాకూడదు. 10వ వచనం.
When I tell you to shout, shout.
నేను ఎప్పుడైతే కేకలు వేయమని చెప్తానో అప్పుడే మీరు కేకలు వేయాలి.
So the priests went round.
యాజకులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు.
Second day, 6 days like that verse 14.
ఆ విధంగా 2వ రోజు 6 రోజులు కూడా ఆ విధంగానే చేస్తున్నారు. 14వ వచనం. కానీ ఏడవ దినమున 15వ వచనం
దే మార్చ్ రౌండ్ 7 టైమ్స్
వారు 7 సార్లు తిరిగారు.
ఇమాజిన్ ది పీపుల్ ఇన్ జెరికో వాచింగ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్.
ఎరికో ప్రజలు చూస్తున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ అని.
అండ్ దెన్ హి సెడ్
అప్పుడు ఆయన చెప్పాడు
వెన్ ది ప్రీస్ట్ బ్లూ ది ట్రంపెట్స్
యాజకులు బూర్లు ఊదుచుండగా
జాషువా 7:16 షౌట్ ది లార్డ్స్ గివెన్ యు ది సిటీ
16వ వచనంలో యెహోషువా జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చను యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు కేకలు వేయడి.
ఎవ్రీబడీ బట్ రెహాబ్ మస్ట్ బి కిల్డ్
అందరూ అనుకున్నారు రాహాబు చంపబడుతుందని.
ఐటమ్స్ ఇన్ ది సిటీ వర్స్ 17 బిలాంగ్ టు ది లార్డ్ యు మస్ట్ నాట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ దేర్
ఈ పట్టణమును దానిలోని యావత్తును యెహోవాకే చెందినది దానిలో నుండి మీరు ఏమి తీసుకోకూడదు. 17వ వచనం
డోంట్ కవెట్ దెం వర్స్ 18 డోంట్ టచ్ దెం
వాటిని ఆశించవద్దు వాటిని ముట్టవద్దు. 18వ వచనం
Do it, you'll bring a curse on the whole camp.
ఒకవేళ మీరు ఆ విధంగా చేసినట్లయితే పాళెమంతటి మీదకి శాపం వస్తుంది.
All the silver, gold, verse 19, bronze, iron must all be given to the Lord.
వెండియు బంగారును ఇత్తడి పాత్రలు ఇనుప పాత్రలు అన్ని యెహోవాకే చెందినవి.
People shouted.
ప్రజలు కేకలు వేశారు.
And as they shouted, verse 20, the wall fell down flat.
వారు కేకలు వేయగా ప్రాకారము కూలెను. 20వ వచనము.
And they took the city.
అప్పుడు ఆ పట్టణమును పట్టుకున్నారు.
Utterly destroyed everything there, including the cattle.
అందులో ఉన్న ఎద్దులను గొర్రెలను గాడిదలను అన్నింటినీ కూడా సంహరించారు. రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరుల్ని వారు బయటకు తీసుకొచ్చారు. 23వ వచనము.
జస్ట్ బికాజ్ వన్ వుమన్ ట్రస్టెడ్ ది లార్డ్
కేవలం ఒక్క స్త్రీ దేవుని యందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి
ఆనర్డ్ గాడ్
దేవుణ్ణి ఘనపరిచిన కారణాన్ని బట్టి
Her father, mother, brothers and relatives were all saved.
ఆమె తండ్రి తల్లి సహోదరులు మరియు బంధువులందరూ కూడా రక్షించబడ్డారు.
If you honor God,
ఒకవేళ నీవు దేవుణ్ణి ఘనపరిచినట్లయితే,
if you are a new believer like Rahab,
నీవు రాహాబు వలె ఒక నూతన విశ్వాసివైతే,
through that God can even bless your unconverted relative.
నీ ద్వారా దేవుడు మార్పు చెందని నీ బంధువులను కూడా ఆశీర్వదిస్తాడు.
And bring them also to Christ.
వారిని క్రీస్తులోనికి కూడా తీసుకుని వస్తాడు.
And then they burned the city with fire, verse 24.
అప్పుడు వారు ఆ పట్టణమును దాని సమస్తమును అగ్నిచేత కాల్చివేశారు. 24వ వచనం.
Took all the silver and gold and put and gave it to the Lord.
అప్పుడు వాళ్ళు వెండిని బంగారమును సమస్తమును తీసుకుని దేవునికి ఇచ్చారు.
And then Joshua said.
ఆ తర్వాత యెహోషువా చెప్పాడు.
Cursed is everyone, verse 26, who tries to build the city again.
ఎవడు ఎరికో పట్టణమును కట్టించపూనుకొన్నో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. 26వ వచనము.
His firstborn son will die.
వాని జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు.
And his younger son will also die.
తన కనిష్ఠ కుమారుడు కూడా చనిపోతాడు.
Actually, it happened later on when somebody tried to build the city.
ఆ తర్వాత వేరే వాళ్ళు ఆ పట్టణమును కట్టించడానికి ప్రయత్నించినప్పుడు అది జరిగింది.
What do we learn from this?
దీని నుండి మనం ఏమి నేర్చుకుంటాం?
Shall we walk around cities trying to claim them for the Lord?
మనము దేవుడు ఆ విధంగా చెప్పాడని పట్టణముల చుట్టూ తిరుగుతూ ఉండాలా?
We don't see anybody in the New Testament doing that.
క్రొత్త నిబంధనలో ఎవరూ కూడా ఆ విధంగా చేసినట్లుగా మనం చూడం.
But there are some people today who do such things.
కానీ ఈనాడు కొంతమంది అటువంటి పనులు చేస్తూ ఉంటారు.
Lord hasn't told them. They're just imitating Joshua.
దేవుడు వారికి చెప్పలేదు, కానీ కేవలం వారు యెహోషువాను అనుకరిస్తూ ఉన్నారు.
Trying to go through the Red Sea, expecting it to split open.
అది ఎలా ఉంటుందంటే ఎర్ర సముద్రంలో గుండా వెళ్ళటానికి అది పాయలుగా చీల్తుందో లేదో ప్రయత్నించినట్లుంటుంది.
Nobody will do something so foolish because the Red Sea doesn't split open.
ఒకవేళ ఎవరైనా విధంగా చేస్తున్నట్లయితే వారెంతో బుద్ధిహీనంగా చేస్తున్నారు, ఎందుకంటే ఎర్ర సముద్రం చేలదు.
Walking around a city today is a very easy thing and you can imagine you have claimed it for the Lord.
ఈనాడు పట్టణముల చుట్టూ తిరగటం కూడా ఎంతో సులువైన పని, కానీ దేవుని కోసం ఆ విధంగా చేస్తున్నామని వారు ఊహించుకుంటారు.
Everybody in that city doesn't get saved.
కానీ ఆ పట్టణములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడరు.
Don't be deceived by these techniques where people try to imitate some Old Testament example.
పాత నిబంధన ఉదాహరణలు తీసుకొని ఆ పద్ధతిలో చేసేవాని చూసి మోసపోవద్దు.
Some people say shout and the walls of the devil will fall.
కొంతమంది చెప్తారు కేకలు వేయండి అపవాది యొక్క ప్రాకారములు కూలిపోతాయని.
I can show you an example in 1 Samuel chapter 4 where they shouted and the enemy defeated Israel.
నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. మొదటి సమూయేలు 4వ అధ్యాయంలో వారు కేకలు వేసినప్పుడు వారి శత్రువులు ఇశ్రాయేలును ఓడించారు.
You can't overcome Satan by shouting.
మనం ఏదో కేకలు వేయటం ద్వారా అపవాదిని మనం జయించలేము.
When the Lord tells you to shout, shout.
ఒకవేళ దేవుడు నిన్ను కేకలు వేయమని చెప్పినప్పుడు నువ్వు కేకలు వేయి.
When the Bible says the Lord is in his holy temple, let all the earth keep silent before him.
దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఈ లోకమంతా కూడా ఆయన ఎదుట మౌనంగా ఉంటుందని బైబిల్లో ఉంది.
Keep silent.
నీవు మౌనంగా ఉండాల్సిన సమయం ఇది.
they didn't get the victory because they shouted. They got the victory because they obeyed the Lord.
వారేదో కేకలు వేశారు కాబట్టి వారు జయం పొందలేదు. వారు దేవునికి విధేయత చూపించారు కాబట్టి జయం పొందారు.
Many Christians are looking for a technique.
అనేక మంది క్రైస్తవులు ఏదో ఒక పద్ధతిని చూస్తూ ఉంటారు.
Walk around a city.
పట్టణం చుట్టూ తిరుగుతుంటారు. కేకలు వేస్తారు.
These are all techniques.
ఇవన్నీ కూడా పద్ధతులు.
There's no value in them.
దానికి ఎటువంటి విలువ లేదు.
It's like thinking that you'll grow strong if you grow your hair long like Samson.
కొంతమంది సంసోను వలె జుట్టు పెంచుకుంటే ఆయన వలె బలంగా ఉంటాం అనుకుంటారు.
You got to be crazy if you think like that.
నీవు ఆ విధంగా ఆలోచించినట్లయితే నీవు ఒక వెర్రోడివై ఉండాలి.
Gave him that supernatural power as a Nazarite. It's not because he grew his hair long.
ఆయన నాజీరు చేయబడ్డవాడు కాబట్టి దేవుడు మానవాతీతమైన శక్తిని ఇచ్చాడు, కానీ జుట్టును పెంచుకోవటం వల్ల కాదు.
Warn you of these foolish leaders who try to ask you to follow techniques.
ఇటువంటి పద్ధతులను అనుసరించమని బుద్ధిహీనమైన నాయకులు మీకు చెప్పినప్పుడు వాటిని అనుసరించకుండా ఉండటానికి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.
Many simple believers, they get show them some verse and make them do it.
సామాన్యమైన విశ్వాసులకు ఏదో ఒక వచనం అలాంటి చూపించి వారు చేసే విధంగా చేస్తారు.
I'll tell you one way to find out all these false prophets.
ఈ అబద్ధ ప్రవక్తలందరినీ కనుగొనడానికి నేను ఒక మార్గం చెప్తాను.
Everything they tell you to do will be found in the Old Testament.
వాళ్ళు నిన్ను చేయమని చెప్పేదంతా కూడా పాత నిబంధనలోనే ఉంటుంది.
One way by which you can detect them.
వారిని కనుక్కోటానికి అది ఒక మార్గం.
The prosperity gospel comes from the Old Testament.
అభివృద్ధి చెందుతావు అని చెప్పే సువార్త కూడా పాత నిబంధనలోనే ఉంది.
Saying that God will heal you of all your diseases found in the Old Testament.
దేవుణ్ణి రోగములన్నిటిని స్వస్థపరుస్తాడు అనేది కూడా పాత నిబంధనలోనే ఉంది.
And to go around city shout and all that is all the Old Testament.
నువ్వు ఒక పట్టణం చుట్టూ తిరిగి కేకలు వేయి అని చెప్పేది కూడా పాత నిబంధనలోనే ఉంది.
Why do they go to the old covenant for all their promises?
ఎందుకు వారి వాగ్దానముల కోసం ఎప్పుడు పాత నిబంధనకే వెళ్తారు?
Because they can find nothing in the teaching of the apostles or Jesus Christ.
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన దానిలో కాని అపోస్తలు చెప్పిన దానిలో కాని అటువంటివి ఏమీ వాళ్ళు కనుగొనలేరు.
Be careful of any preacher who is always going to the Old Testament.
జాగ్రత్తగా ఉండండి, అనేక మంది బోధకులు ఎప్పుడూ కూడా పాత నిబంధనలోనికి వెళ్తారు. మీరు ఏం చేయాలో అని చెప్పడానికి.
Old Testament important?
మరి పాత నిబంధన ముఖ్యమైనదేనా? అవును.
Colossians 2 says everything is a shadow of what is fulfilled in Christ.
కొలసి 2లో చెప్పబడింది పాత నిబంధన అంతా కూడా ఒక ఛాయగా ఉంది, అదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువులో నెరవేర్చబడింది.
Study the Passover lamb, but we don't have to kill a lamb today.
పస్కా గొర్రెపిల్ల గురించి మనం చదవచ్చు, కానీ పస్కా గొర్రెపిల్లని ఈనాడు మనం వధించాల్సిన అవసరం లేదు.
They waved offerings before God. We don't have to do that today.
వాళ్ళు దేవునికి అర్పణలు అర్పించారు, ఈనాడు మనం అది చేయాల్సిన పని లేదు.
We studied about the offerings in Leviticus.
లేవీ కాండంలోని అర్పణల గురించి మనం చదివాం.
We value the Old Testament.
పాత నిబంధనకు మనం విలువిస్తాం.
They are a picture.
కానీ అది ఒక సాదృశ్యం మాత్రమే.
Leviticus was a picture. Things in Joshua are also a picture. Don't forget that.
లేవీ కాండం ఒక సాదృశ్యంగానే ఉంది, యెహోషువ గ్రంథం కూడా ఒక సాదృశ్యంగానే ఉంది, మర్చిపోవద్దు.
In chapter 7 we read how Israel was defeated in Ai.
7వ అధ్యాయంలో హాయి మీద ఇశ్రాయేలు ఏ విధంగా ఓడిపోయారో మనం చదువుతాం.
An overcomer can be defeated again.
ఒక జయించువాడు మరలా ఓడిపోవచ్చు.
Overcome in Jericho, defeated in Ai.
ఎరికోను జయించి హాయి మీద ఓడిపోయారు.
Because the Christian life is not a once for all experience.
ఎందుకంటే క్రైస్తవ జీవితం ఒకే ఒకసారి కలిగే అనుభవం మాత్రమే కాదు. దేవునితో మనం నిరంతరం నడవాలి.
అండ్ డోంట్ డిస్పైజ్ ది ఎనిమీ. దట్స్ ద లెసన్ వి లెర్న్ ఫ్రమ్ చాప్టర్ 7.
7వ అధ్యాయంలో మనం చదివే సందేశం అదే, శత్రువుని తృణీకరించవద్దు.
వై డిడ్ దే హావ్ టు రన్ అవే బిఫోర్ ది పీపుల్ ఆఫ్ ఐ?
ఎందుకు వారు హాయి ప్రజల నుండి పారిపోయారు?
జాషువా వాస్ సో సెల్ఫ్ కాన్ఫిడెంట్.
యెహోషువా ఎంతగానో తన మీద తాను నమ్మకం కలిగి ఉన్నాడు.
హాయి సార్, హాయి ఇస్ ఎ స్మాల్ టౌన్, వి డోంట్ హావ్ టు సెండ్ సో మెనీ.
హాయి ఎంతో చిన్న పట్టణము, మనకు ఎంతో మంది కూడా అవసరం ఉండదు.
2,000 or 3,000
మంది సరిపోతారు.
ఓకే, విల్ సెండ్ 3,000.
వాళ్ళు సరే అనుకుని 3,000 మందిని పంపించారు.
అండ్ 36 of them got killed and they ran away before the.
అందులో 36 మంది చనిపోయిన తర్వాత వాళ్ళు పారిపోయొచ్చారు.
Verse 6, Joshua tore his clothes and fell down before the Lord and said, Lord, we are scared. What's going to happen? If this is happening with a small city, the rest of the giants will kill us.
యెహోషువ తన బట్టలు చింపుకొని దేవుని ఎదుట సాగిలపడి, ప్రభువా మేము భయపడుచున్నాము, ఈ చిన్న పట్టణాన్ని మేము జయించలేనట్లైతే మరి ఆజానుబాహుల్ని మేమేం చేయగలము?
What can I say, Lord? Verse 8, Israel has turned their back to their enemies.
ప్రభువా, ఇశ్రాయేల్ తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనక్కు తిరిగినందుకు నేనేమి చెప్పగలను?
8వ వచనం.
అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింప చేయనట్లు వీరి చేతికి మమ్మల్ని అప్పగించావా? 7వ వచనం.
బికాజ్ ది కేనానైట్స్ విల్ హియర్ దిస్.
కనానీయులు దీన్ని విన్నట్లయితే
దే విల్ ఫినిష్ us off.
మమ్మల్ని తుడిచిపెట్టి వేస్తారు.
అండ్ ది లార్డ్ సెడ్ గెట్ అప్.
అప్పుడు ప్రభు చెప్పాడు, నీవు లే,
ఐ కెన్ గివ్ యు విక్టరీ.
నేను మీకు జయమునివ్వగలను.
దిస్ సిన్ ఇన్ ది క్యాంప్.
కానీ మీ పాళ్యములో పాపం ఉంది.
Somebody has taken things which I said they should not take.
నేను ముట్టకూడదు అని చెప్పిన వాటిని మీలో ఎవరో వాటిని తీసుకున్నారు.
You see, it's sin, it's disobedience that makes us defeated.
పాపము, అవిధేయత, అదే మనం ఓడిపోయేటట్లు చేస్తుంది.
So he was told to consecrate the people.
ప్రజలందరినీ ప్రతిష్ఠించుకోమని చెప్పాడు.
So Joshua rose in the morning, verse 16.
యెహోషువ ఉదయమునే లేచి 16వ వచనము.
To find out who committed this sin, because nobody confessed it.
ఈ పాపాన్ని ఎవరు చేశారో తెలుసుకోవటానికి, ఎందుకంటే ఎవరు కూడా ఒప్పుకోలేదు.
He cast lots.
చీటీలు వేశాడు.
Achan's family was found. Verse 8.
ఆకాను కుటుంబం పట్టబడింది. 18వ వచనం.
And Joshua said to Achan, he spoke so tenderly, "My son, please give God glory and tell me what you did."
యెహోషువ ఎంతో నెమ్మదిగా ఆకాన్తో ఈ విధంగా మాట్లాడాడు. 19వ వచనములో, నా కుమారుడా, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి నీవేం చేశావో ఒప్పుకో.
And Achan confessed.
ఆకాను ఒప్పుకున్నాడు.
He said, "There were a few things I saw."
కొన్ని వస్తువులు నేను చూశాను.
Beautiful mantle from Babylon.
బబులోను యొక్క షీనారు పై వస్త్రము నేను చూశాను.
See, Babylon comes up here too.
ఇక్కడ కూడా బబులోను వచ్చింది.
The spirit of Babylon.
బబులోను ఆత్మ.
I saw some silver and gold.
నేను కొంత వెండిని, కొంత బంగారాన్ని కూడా చూశాను.
I took them and hid them in my tent.
నేను వాటిని తీసుకుని నా గుడారంలో దాచిపెట్టాను.
Maybe Achan thought, "Here I've come all the way to Canaan and God says you can't take any of the gold or silver here."
ఆకాను ఈ విధంగా ఆలోచించుకొని ఉండవచ్చు, నేను కనాను దాకా వచ్చినా కూడా ఇక్కడ నేను వెండి బంగారములను తీసుకోవద్దని దేవుడు చెప్తున్నాడు.
Keep a little for myself.
కాబట్టి వాటిలో కొంచెం నేను తీసుకుని నా కొరకు దాచిపెట్టుకుంటాను.
Plenty here.
ఇక్కడ ఎంతో విస్తారంగా ఉంది.
Spirit of Judas Iscariot, who took little bit from the offering bags.
డబ్బు సంచిలో నుండి కొంచెం దొంగిలించిన ఇస్కరియోతు యూదా యొక్క ఆత్మ ఇది.
Be careful about taking what belongs to the Lord.
దేవునికి చెందినవి తీసుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండండి.
What belongs to God must go to God.
దేవునికి చెందినవి దేవునికే వెళ్ళాలి.
What belongs to Caesar must go to Caesar.
కైసరుకు చెందినవి కైసరుకే వెళ్ళాలి.
We are to keep only what God has given to us.
దేవుడు ఏదైతే మనకిచ్చాడో దాన్నే మనం తీసుకోవాలి.
So see what happened. They brought everything out.
కాబట్టి ఏం జరిగిందో చూడండి. అన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చారు.
Including those things that were stolen.
దొంగిలించబడిన వస్తువులను కూడా.
Family.
ఆ కుటుంబాన్ని.
They stoned them to death and burned them with fire.
వారు రాళ్లు వేసి వాళ్ళని చంపి అగ్ని చేత కాల్చి వేశారు.
And they put a big heap of stones, verse 26 there.
ఆ తర్వాత పెద్ద రాళ్ల కుప్ప వేశారు. 26వ వచనం.
There was no mercy.
అక్కడ ఎటువంటి కనికరము లేదు.
You disobeyed God and you not only you suffered but your family suffered too.
నీవు దేవునికి అవిధేయత చూపించినట్లయితే నీవు మాత్రమే కాదు నీ కుటుంబం కూడా బాధించబడుతుంది.
See what it says there.
ఇక్కడ ఏం చెప్పబడిందో చూడండి.
His sons, his daughters.
అతని కుమారులు, కుమార్తెలు.
His sheep.
గొర్రెలు.
His oxen, everyone.
అతని ఎద్దులు అన్ని కూడా.
All stoned to death.
అన్ని కూడా రాళ్లు వేసి చంపబడ్డాయి.
Then the Lord said to Joshua.
ఆ తర్వాత దేవుడు యెహోషువకు చెప్పాడు.
Okay, now you can go and conquer the land.
ఇప్పుడు మీరు వెళ్లి ఆ దేశమును స్వతంత్రించుకోవచ్చు.
They went in and it was victory after victory after that.
వారు వెళ్ళిన తర్వాత జయం వెంబడి జయం, జయం వెంబడి జయం వచ్చింది.
In chapter 9 we read about another example where Joshua was deceived.
9వ అధ్యాయంలో మరలా యెహోషువ ఒకసారి మోసగించబడినట్లుగా మనం చూస్తాం.
You know, after another victory,
ఒక విజయం వచ్చిన తర్వాత,
again he becomes proud.
ఆయనకు మరలా గర్వం వచ్చింది.
It's very easy to forget the blessings God gives us.
దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను మర్చిపోవటం ఎంతో సులువు.
To recognize that he is the one who gave us the victory.
ఆయనే మనకు జయమునిచ్చేవాడని గుర్తించండి.
We see that again and again in the book of Joshua.
యెహోషువ గ్రంథంలో మరలా అదే మనం చూస్తాం.
They got victory in Jericho and they became self-confident.
వాళ్లకు ఎరుకో మీద విజయం వచ్చిన వెంటనే మరలా వారి మీద వారు నమ్మకం కలిగి ఉన్నారు.
They set matters right and again got victory, again they became self-confident.
వాళ్లు సంగతులు సరిచేసుకుని మరలా విజయం పొందిన తర్వాత మరలా వారి మీద వారు నమ్మకం కలిగి ఉన్నారు.
And so Joshua thought he was very clever now.
కాబట్టి యెహోషువ అనుకున్నాడు నేను ఇప్పుడు ఎంతో తెలివితేటలు గలవాడును.
He was thoroughly deceived by the inhabitants of Gibeon who were supposed to be killed.
గిబియోనుల చేత ఎంతో మోసగించబడ్డాడు. గిబియోనీయులను చంపివేయాలి.
What they did in chapter 9.
9వ అధ్యాయంలో వారు ఏం చేశారో చూడండి.
They acted craftily and they took worn out sacks and pretended they had come from a long distance.
వాళ్ళు ఎంతో మోసయుక్తంగా ప్రవర్తించి ఎండిపోయిన భక్ష్యములు తెచ్చుకొని మోసగించారు.
And they told Joshua we have come from a long distance.
మేము బహు దూరము ప్రయాణం చేసి వస్తున్నామని చెప్పారు యెహోషువకు. మాతో నిబంధన చేయమని చెప్పారు.
Joshua believed them.
యెహోషువ వారిని నమ్మాడు.
It says here that they believed verse 14 the men of Israel did not ask counsel from the Lord.
14వ వచనంలో ఇక్కడ చెప్పబడింది ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనిరి.
And made agreement with them.
మరి వారితో నిబంధన చేసుకున్నారు.
How many things in your life you can be saved from if you first just go to the Lord and say, Lord, what do you think about this?
నీవు మొట్టమొదట ప్రభు దగ్గరికి వెళ్లి ప్రభా ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు అని మీరు అడిగినట్లయితే మీ జీవితంలో ఎన్ని విషయాల నుంచి తప్పించుకుంటారో కదా.
What does it cost you to just go and pray before you do a little thing?
మీరు ఒక చిన్న విషయం గురించి ప్రభు దగ్గర ప్రార్థించడానికి ఎంత వెల చెల్లించాలి మీరు?
Lord, what should I do here now?
ప్రభా ఇక్కడ నేనేం చేయాలి?
Lord, I'm in a fix. I don't know what to do.
ప్రభా నేను ఇప్పుడు ఏమి తేల్చుకోలేకుండా ఉన్నాను నేనేం చేయాలి?
I take this decision or that decision.
ప్రభా నేను ఈ నిర్ణయం తీసుకోవాలా ఆ నిర్ణయం తీసుకోవాలా?
ప్లీజ్ గైడ్ మీ లార్డ్.
ఓ దేవా దయచేసి నన్ను నడిపించండి.
అండ్ ది లార్డ్ విల్ గైడ్ యు.
అప్పుడు ప్రభు నిన్ను నడిపిస్తాడు.
దట్స్ వాట్ వి సీ హియర్.
అదే మనం ఇక్కడ చూస్తున్నాం.
ఫర్ దే డిడ్ నాట్ సీక్ కౌన్సిల్ ఫ్రమ్ ది లార్డ్.
వారు యెహోవా యొద్ద సెలవు పొందకయే ఈ విధంగా చేశారు.
అండ్ ఇట్ కేమ్ 3 డేస్ లేటర్ దే డిస్కవర్డ్ దీస్ ఫెలోస్ హడ్ డిసీవ్డ్ దెం.
3 దినముల తర్వాత వారికి తెలిసింది వీరు మమ్మల్ని మోసం చేశారని.
దే హడ్ మేడ్ ఎ కావెనెంట్.
కానీ వాళ్ళు నిబంధన చేశారు.
సో దే కుడ్ నాట్ బ్రేక్ ఇట్.
కాబట్టి దాన్ని వారు మీరటానికి వీల్లేదు. యెహోషువ చెప్పాడు.
ఓకే వి కాన్ కిల్ యు.
సరే మేము మిమ్మల్ని చంపలేము.
22 బట్ యూ గోన్ టు యు 23 యు గోన్ బి స్లేవ్స్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్.
అయితే మీ జీవితాంతము మీరు దాసత్వంలోనే ఉంటారు. 23వ వచనం.
వాట్ ఇస్ ద వార్నింగ్ వి గెట్ హియర్?
ఏ హెచ్చరికను ఇక్కడ నుండి మనం పొందుతున్నాం?
జాన్ 4:1.
మొదటి యోహాను 4:1.
బిలవెడ్ believe not every spirit.
Prilara prati atmanu namaka.
All the things that you see on television and platforms in the name of Jesus, don't believe every.
Yesu namamlo meeru tvillo chusevi prasanga vedikala meeda chusevi namavaddu.
Test the spirits.
Atmalanu parikshinchandi.
See whether they are of God.
Avi devuni sambandhamainavo kavo.
How do you test them?
Varne vidhanga parikshistavu?
See whether they are manifesting the spirit of Christ.
వారు క్రీస్తు యొక్క ఆత్మను ప్రత్యక్షపరుస్తున్నారా లేదా అని చూడండి.
That man ministering in the spirit of Christ.
ఆ వ్యక్తి క్రీస్తు యొక్క ఆత్మతో పరిచర్య చేస్తున్నాడా లేదా?
Or is he like a film star and a magician?
లేక అతడు ఒక సినీ తారవలే మాంత్రికుడు వలె చేస్తున్నాడా?
Lord of those preachers remind me more of film stars and magicians than Jesus and the apostles.
ఈనాడు అనేక మంది బోధకులను చూసినప్పుడు నాకు సినీ తారలు మాంత్రికులే గుర్తొస్తారు కానీ యేసుక్రీస్తు ప్రభు అపోస్తలు గుర్తురారు.
I'm not deceived by them.
వారి చేత నేను మోసగించబడను.
ఐ డోంట్ గివ్ దెమ్ మై మనీ.
నా డబ్బులు వారికి ఇవ్వను.
అండ్ ఐ యామ్ నాట్ ఫూల్ దట్ దే ఆర్ మెన్ ఆఫ్ గాడ్.
వారిని దైవజనులు అనుకొని నేను మోసగించబడలేదు.
దే ఆర్ గుడ్ మ్యాజిషియన్స్.
వారు మంచి మాంత్రికులు.
ఫిల్మ్ స్టార్స్.
సినీతారులు.
గుడ్ సైకాలజిస్ట్స్.
మంచి మానసిక శాస్త్రవేత్తలు.
రెస్పెక్ట్ దెమ్ లైక్ ఐ వుడ్ రెస్పెక్ట్ పీటర్ అండ్ పాల్.
పేతురును పౌలును నేను ఏ విధంగా గౌరవిస్తాను వారిని ఆ విధంగా గౌరవించను.
డోంట్ బి డిసీవ్డ్.
మోసపోవద్దు.
ఇన్ చాప్టర్ 10
పదవ అధ్యాయంలో
we read of another attack and now there's a lot of victory here.
పదవ అధ్యాయంలో మరొకసారి దాడి చేయటాన్ని మరొక విజయాన్ని మనం చూస్తాం.
And when the enemy was not defeated by sunset.
సూర్యాస్తమయం వరకు కూడా శత్రువు ఓడిపోకుండా ఉన్నప్పుడు
we read here Joshua telling the sun to stand still in verse 13.
మనం ఇక్కడ చూస్తాం సూర్యుణ్ణి ఇంకా అక్కడే ఉండమని 13వ వచనంలో యెహోషువ చెప్తాడు.
And amazing by faith he does that.
ఎంతో అద్భుతం. విశ్వాసం ద్వారా యెహోషువ దాన్ని చేశాడు.
And the moon stood still and the sun stood still.
సూర్యుడు చంద్రుడు ఇంకా అక్కడే నిలిచి ఉన్నారు.
They had a great victory.
వారు గొప్ప విజయాన్ని పొందారు.
And you know Joshua said to them verse 8 of chapter 10.
10వ అధ్యాయం 8వ వచనంలో యెహోషువ వారికి విధంగా చెప్పాడు.
The Lord said to Joshua.
దేవుడు యెహోషువకు చెప్పాడు.
Not one of them will be able to stand before you.
నీ ఎదుట వారిలో ఒక్కరు కూడా నిలవరు.
I have given them to you.
వారిని నేను మీకు అప్పగించాను.
No sin can conquer you.
ఏ పాపము నీ మీద ప్రభుత్వం చేయదు.
గాడ్ విల్ ఈవెన్ స్టాప్ ద సన్ టు గివ్ యూ విక్టరీ ఓవర్ సిన్.
నీకు పాపం మీద జయమును ఇవ్వడానికి దేవుడు అవసరమైతే సూర్యుడిని కూడా ఆపేస్తాడు.
Can you think of any greater miracle than the sun stopping?
సూర్యుడు నిలిచి ఉండటం కంటే గొప్ప అద్భుతాన్ని నీవు ఊహించగలవా?
God says, I'll even do that to give your enemies into your hand.
నీ శత్రువులను నీ చేతికి అప్పగించడానికి నేను దాన్ని కూడా చేస్తాను అని దేవుడు చెప్పాడు.
And we read finally Joshua calling out the chiefs of the Israel.
చివరిగా మనం చూస్తాం ఇశ్రాయేల్ యొక్క ప్రధానులను యెహోషువా పిలిచినట్లుగా.
Put your feet on the necks of these kings.
ఈ రాజుల మెడల మీద మీ పాదములను ఉంచుడి.
He says, you have conquered them.
మీరు వారిని జయించారు అని చెప్పడానికి.
So we see here,
ఇక్కడ మనం చూస్తాం,
victory is God's will for his people.
తన ప్రజలకు జయమే దేవుని చిత్తము.
And all these kings were defeated and all our sins can be defeated.
ఈ రాజులందరూ ఓడిపోయారు, మన పాపములన్నీ కూడా ఓడిపోతాయి.
Chapter 13, God says to Joshua,
13వ అధ్యాయంలో దేవుడు యెహోషువాతో ఈ విధంగా చెప్పాడు,
Getting old now.
నీవు ఇప్పుడు వృద్ధుడవు.
There's a lot of land still remaining to be conquered.
ఇంకా స్వాధీనపరచుకోవాల్సిన దేశములు ఎన్నో ఉన్నాయి.
And you must conquer it.
నీవే వాటిని స్వాధీనపరచుకోవాలి.
Joshua and Caleb had come into the land.
యెహోషువా కాలేబులు ఆ దేశమునకు వచ్చారు.
Caleb had said earlier, even I'm 85 years old, he says, I'm still as strong in chapter 14.
14వ అధ్యాయంలో కాలేబు చెప్పాడు, నాకు 85 సంవత్సరాలు ఉన్నా కూడా నాకు అప్పటి వలె బలం ఉన్నది.
14, he just gives his testimony in verse 7 onwards.
14వ అధ్యాయం 7వ వచనం నుండి తన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు కాలేబు.
He says in verse 10, I'm 85 years old today, but I'm just as strong.
నాకు ఇప్పుడు 85 సంవత్సరాలు ఉన్నాయి, కానీ అప్పటి వలె ఇప్పుడు నాకు అంతే బలం ఉంది. 10వ వచనము.
Joshua also was like that.
యెహోషువ కూడా అదే విధంగా ఉన్నాడు.
But Joshua was told in chapter 13 verse 1.
కానీ యెహోషువ చెప్పాడు 13వ అధ్యాయం 1వ వచనములో,
that there's still a lot of land to be possessed.
కాని ఇంకా స్వాధీనపరచుకోవాల్సిన దేశం ఎంత ఉంది.
So I want you to go in and possess it.
కాబట్టి నీవు వెళ్లి దాన్ని స్వాధీనపరచుకోవాలని దేవుడు చెప్పాడు.
And that's what the Lord says to us as believers.
విశ్వాసులంగా దేవుడు మనకు కూడా అదే చెప్తున్నాడు.
Many areas in your life that still need to be conquered.
నీ జీవితంలో ఇంకా అనేక విషయాల్లో నీవు జయం పొందాలి.
Don't leave them alone. Go and conquer the whole land.
వాటిని వదిలిపెట్టవద్దు, వెళ్లి దేశమంతటిని స్వాధీనపరచుకో.
Now I want to say to you brothers and sisters and all of you who are watching me.
ప్రియమైన సహోదరి సహోదరుడా, దీన్ని చూస్తున్న వారందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే,
learn to value godly older men like Joshua and Caleb.
యెహోషువ కాలేబు వంటి పెద్దవారైన దైవజనులను గౌరవించడం నేర్చుకోండి.
People like Joshua and Caleb never retire.
యెహోషువ కాలేబులు వాళ్ళు పదవీ విరమణ పొందలేదు.
Joshua lived to more than 100 years old.
యెహోషువ 100 సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతికాడు.
Continued faithful until the end.
అంతం వరకు కూడా నమ్మకంగా బ్రతికాడు.
But we read the sad words here in Joshua chapter 16.
కానీ యెహోషువ 16వ అధ్యాయంలో మనము విచారకరమైన మాటలను వింటాం.
Chapter 15 verse 63.
మొట్టమొదటిగా 15వ అధ్యాయం 63వ వచనం.
The Jebusites, the sons of Judah, could not drive them out.
యూదా వంశస్థులు యెబూసీయులను తోలివేయలేకపోయారు.
Chapter 16 verse 10.
16వ అధ్యాయం 10వ వచనం.
Canaanites still live in the midst of Ephraim.
కనానీయులు ఎఫ్రాయిముల మధ్య నివసిస్తూ ఉన్నారు.
Chapter 17 verse 12.
17వ అధ్యాయం 12వ వచనం.
Sons of Manasseh did not take possession of certain cities.
మనషీయులు కొన్ని పురములను స్వాధీనపరచుకోలేకపోయారు.
This is a picture of many, many believers.
ఇది అనేక మంది విశ్వాసుల యొక్క దృశ్యము.
Allowed certain sins to remain in their life even now.
వారు ఇప్పటికీ కూడా కొన్ని పాపములను వారి జీవితంలో ఉండేటట్లుగా అనుమతిస్తున్నారు.
They haven't driven out those sins.
ఆ పాపములను వారు త్రోలివేయలేదు.
But Joshua reminds them of God's faithfulness in chapter 21.
కానీ దేవుని యొక్క విశ్వాస్యతను 21వ అధ్యాయంలో యెహోషువ గుర్తు చేస్తున్నాడు.
Verse 45.
45వ వచనము.
Wonderful promise.
ఎంతో అద్భుతమైన వాగ్దానం.
He says not one of the good promises that the Lord made has failed so far.
యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును.
All of them have been fulfilled.
అవన్నీ కూడా నెరవేరును.
We can say that in our life.
మన జీవితంలో కూడా మనం ఆ విధంగా చెప్పవచ్చు.
We should be able to say that at the end of our life.
మన జీవితాంతంలో మనం ఆ విధంగా చెప్పగలిగి ఉండాలి.
Not a single promise that God has made has ever failed.
దేవుడిచ్చిన వాగ్దానములలో ఒక్కటి కూడా తప్పిపోలేదు.
Every promise God gave.
దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము కూడా నెరవేర్చబడింది. నేను మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను,
మేక్ దట్ ద గోల్ ఇన్ యువర్ లైఫ్.
అదే మీ జీవిత లక్ష్యముగా చేసుకోండి. మరి ఏ లక్ష్యము లేకుండా
దట్ టువర్డ్స్ ది ఎండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ యు కెన్ గివ్ దిస్ టెస్టిమనీ.
నీ జీవిత అంతములో నీవు ఈ సాక్ష్యమును ఇవ్వగలిగేటట్లు.
వన్ ప్రామిస్ ఆఫ్ గాడ్ హస్ ఫెయిల్డ్ ఇన్ మై లైఫ్.
నా జీవితంలో దేవుని యొక్క వాగ్దానం ఒక్కటి కూడా తప్పిపోలేదు.
దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్.
అదెంతో అద్భుతమైన విషయం.
దట్స్ వాట్ వి రీడ్ హియర్ ఇన్ జోషువా 21:45.
అదే యెహోషువా 21:44లో మనం చదువుతాం.
అండ్ దెన్ ఇన్ ద రిమైనింగ్ చాప్టర్స్ వి రీడ్ అబౌట్ జోషువాస్ ఫేర్వెల్.
మిగిలిన అధ్యాయాల్లో యెహోషువా యొక్క వీడ్కోలను గురించి మనం చదువుతాం.
Chapter 22 till the end.
22వ అధ్యాయం నుండి చివరి వరకు.
And one of the things he says.
ఆయన చెప్పిన ఒక విషయం ఏమిటంటే,
he says in chapter 24.
24వ అధ్యాయంలో ఆయన చెప్పాడు,
you can choose whom you want to serve.
మీరు ఎవరిని సేవించదరో మీరే కోరుకొనుడి.
But as for me,
కానీ నా మట్టుకైతే,
and not only me, my house as well.
నేను నా ఇంటి వారలము.
Verse 15.
15వ వచనము.
We will serve the Lord.
మేము యెహోవాను సేవించదము.
We're not going to serve any of these other gods.
ఈ ఇతర అన్య దేవతలను మేము సేవించము.
Can't force you, he says.
ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని బలవంతం చేయను.
We're going to serve the Lord and I have decided for my house as well.
నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదము.
Joshua was head of his family.
యెహోషువా తన కుటుంబమునకు యజమానుడిగా ఉన్నాడు.
He decided for his house.
తన కుటుంబమునకు ఆయన నిర్ణయం తీసుకున్నాడు.
And if you are the head of your home,
నీవు కూడా నీ ఇంటికి యజమానుడుగా ఉన్నట్లయితే, నీ కుటుంబమునకు నీవే నిర్ణయం తీసుకోవాలి. నీ కుటుంబమునకు దేవుణ్ణి సేవించేటట్లుగా.
గాడ్ హెల్ప్ అస్ టు టేక్ జోషువాస్ ఎగ్జాంపుల్.
యెహోషువా మాదిరిని మనం తీసుకునేటట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక.
ఫాలో దిస్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్.
ఈ అద్భుతమైన మాదిరిని అనుసరించండి.
కమ్ ద జాయింట్స్ ఇన్ ద ల్యాండ్.
దేశంలోని ఆజానుబాహులను జయించినట్లుగా.
లస్ట్ ఇన్ అవర్ ఫ్లెష్.
మన శరీరంలోని దురాశలను
గాడ్ విల్ హెల్ప్ యు.
దేవుడు మీకు సహాయం చేస్తాడు.
సిన్ కెన్ స్టాండ్ బిఫోర్ యు.
ఏ పాపము కూడా మీ ఎదుట నిలవలేదు.
గాడ్ బ్లెస్ యు.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.